सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः। నూట పదవ పేజీ 7వ అనువాకం. అన్నం ననింద్యాత్ తద్వ్రతం ప్రాణో వా అన్నం శరీరమన్నాదం ప్రాణి శరీరం ప్రతిష్ఠితం శరీరే ప్రాణ ప్రతిష్ఠితః తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం మన్నే ప్రతిష్ఠ వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యాం. భృగు మహర్షి ఆత్మ బ్రహ్మం అని తెలుసుకున్న తర్వాత ఆనందమయ కోశం కూడా బ్రహ్మము కాదు, ఆనందమయ కోశంలో వచ్చే ఆనందం కోశానందం, అది మారుతూ ఉంటుంది, విషయానందం అది నిత్యం కాదు. కనుక ఈ ఆనందమయ కోశంలో ప్రతిబింబించేది ఆ బింబానందమే, స్వరూపానందం. కనుక ఆ ఆనందమే బ్రహ్మ అని తెలుసుకున్నాడు. స్వరూప ఆనందమే బ్రహ్మ అని ఆనందమయ కోశం చెప్పపోయినప్పటికీ కూడా మనం అది గ్రహించి ఇక్కడ ఆనందమయ కోశాన్ని కూడా దాటి వెళ్ళాడు అని తెలుసుకోవాలి భృగు మహర్షి. అంటే పంచకోశాలకు అతీతమైనటువంటి బ్రహ్మాన్ని గ్రహించాడు. పంచకోశాలకు అతీతమైన అంటే ఏమిటి? ఈ పంచకోశాల్లో ఉంటున్నప్పటికీ కూడా ఆ బ్రహ్మస్వరూపం ఉనికి ఎరుక. ఈ పంచకోశాలు ఆ బ్రహ్మకి ఎటువంటి సంబంధం లేదు. ఈ పంచకోశాలలో అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాల్లో ఉన్నప్పటికీ కూడా ఆ బ్రహ్మం ఈ యొక్క శరీరం మనస్సు వాటి యొక్క దోషాలు ఆయనకి అంటవు. మరి ఆ బ్రహ్మం ఏమిటంటే ఈ శరీరం కాదు, మనస్సు కాదు, ప్రాణము కాదు, విజ్ఞానం కాదు అంటే ఆ బ్రహ్మం ఎలా ఉంటాడు? మరి ఆయన నిర్గుణుడు, రూపం లేదు. మరి ఆయన అంటారేమిటండి రూపం లేని వారికి, నిర్గుణమైన వాడికి అంటే? మరి ఏదో చెప్పాలి కదా, బోధించాలి కదా. ఆ బ్రహ్మస్వరూపం అంటాం. ఆ బ్రహ్మస్వరూపం ఏమిటి అని తెలుసుకున్నాం. ఎరుక, ఉనికి, ఆనందం. క్రిందటిసారి మనం చూసాం ఉనికి అంటే ఏమిటి, ఎరుక అంటే ఏమిటి, ఆనందం అంటే ఏమిటి అని చెప్పి అది శరీరంలో భాగం కాదని తెలుసుకున్నాం, శరీరం యొక్క గుణము కాదని తెలుసుకున్నాం, అంతటా శరీరంలోనూ వ్యాపించి ఉన్నది, బయట వ్యాపించి ఉన్నది అని తెలుసుకున్నాం. ఈ శరీరాన్ని జీవింపజేస్తున్నది అని తెలుసుకున్నాం. ఎట్లాగైతే ఆ ఎలక్ట్రిసిటీ బల్బుని ప్రకాశింపజేస్తుందో, ఈ జడమైనటువంటి మనస్సుని శరీరాన్ని జీవనం కలిగేటట్టు చేస్తుంది ఆ ఆత్మ ఉనికి ఎరుక. అది ఆనంద స్వరూపం, అది ఎవరో కాదు, అది నువ్వే అన్నావు. ఈ నేను నేను అని అంటున్నావే నువ్వు. ఆ నేను అనేది నువ్వు చెప్పేది ఈ శరీరంలో కలిసి చెప్తున్నప్పుడు అహంకారంతో కలిసి చెప్తున్నావు. ఎందుకంటే శుద్ధమైనటువంటి ఉనికి ఎరుక మాట్లాడలేదు కదా, నేను అని అనలేదు కదా. కనుక తాను నేను అని అనాలి అంటే దానికి ఈ యొక్క పరికరం కావాలి ఉపయోగించడానికి. ఎలాగైతే బల్బు లేకుండా ఎలక్ట్రిసిటీ ప్రకాశించలేదో, ఫ్యాను లేకుండా ఎలక్ట్రిసిటీ తిరగలేదో, అదేవిధంగా ఉనికి ఎరుకనే ఆత్మ చైతన్యం బ్రహ్మం ఈ శరీరం అనే బల్బు లేకుండా వ్యక్తం కాలేదు. కనుక నేను అనేది ఉనికి ఎరుకని ఈ శరీరంతో కలిసినప్పుడు అహంకారంగా నేను చెప్తున్నాను. అహంకారం అంటే గర్వం అని కాదు అక్కడ. అహంకారం అంటే నేను నేను అని అనేటప్పుడు ఈ ఉనికి ఎరుక ఈ యొక్క శరీరం మనస్సు ఇంద్రియాలు కలిసి అహంకారం ఏర్పడుతుంది. కనుక ఆత్మ లేకుండా అహంకారం అనేది కూడా రాదు, నేను అని చెప్పలేం. కనుక ఆత్మతో ఉంటేనే చెప్పగలుగుతాం. కనుక ఆత్మ ఎవరిప్పుడు అంటే నేనే అని తెలుసుకోవాలి. ఏమిటి ఆత్మ అంటే? ఉనికి ఎరుక. నేను ఉన్నాను ఉనికి, నాకు తెలుసు ఎరుక, నాకు ఎరుక ఉన్నది తెలుసు అంటాం కదా, అదే ఆత్మ. కనుక ఎవరు అంటున్నారు అది? నేనే అంటున్నాను. నేను ఉన్నాను అని నేనే అంటున్నాను, నాకు తెలుసు అని నేనే అంటున్నాను, నేను ఆనందంగా ఉన్నాను అని అంటున్నాను. కనుక ఉనికి ఎరుక ఆనందం నేనే. ఇప్పుడు బ్రహ్మం ఎవరు? నేనే. ఈ నేను అన్నప్పుడు శరీరమా? కాదు. మనస్సా? కాదు. బుద్ధే? కాదు. ఇవేమీ కాకుండా ఉన్నటువంటి నేను, వాటిని అవి నాకు పరికరాలు. శరీరం ఒక పరికరం, మనస్సు ఒక పరికరం, ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. మనం ఇంట్లో ఎట్లాగైతే ఎట్ల కాడ స్క్రూ డ్రైవరు, కటింగ్ ప్లేయరు, పట్కారు ఇవన్నీ వాడతాం కదా, అవన్నీ ఇన్స్ట్రుమెంట్స్ కదా. మనకు ఉపయోగించేవాడు ఉపయోగించబడే వస్తువు కంటే వేరు. అదేవిధంగా ఈ శరీరాన్ని నేను ఉపయోగించుకుంటున్నాను, మనస్సును ఉపయోగిస్తున్నాను, బుద్ధిని ఉపయోగిస్తున్నప్పుడు ఇవన్నీ పరికరాలు కదా, నాకు ఉపకరణాలు. ఈ ఉపకరణాలు ఉపయోగిస్తున్నప్పుడు నేను ఉపకరణాలలో కలిసిపోకూడదు. ఉపకరణాల కంటే వేరుగా ఉన్నాను నేను అని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. లేకపోతే ఉపకరణాలు అయిపోయి ఆ ఉపకరణాలకు తుప్పు పడుతుంది, పనిచేయ ఒకసారి స్టక్ అయిపోతూ ఉంటాయి. ఏది జాయింట్స్ స్టక్ అయిపోవడం వల్ల రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటి, జాయింట్స్ స్టక్ అయిపోయినమాట ఉపకరణానికి. కనుక ఉపకరణానికి వచ్చే బాధలన్నీ నా బాధలు కాదు. ఉపకరణాలకి ఎప్పుడూ కూడా అవి ఎల్లకాలం పనిచేయవు. మనం వాడే వస్తువులన్నీ పనిచేస్తున్నాయా? ఎన్నిసార్లు రిపేర్ చేయిస్తున్నావు? ఎన్నిసార్లు సర్వీస్కి ఇస్తున్నావు? ఇచ్చి ఇచ్చి ఎందుకురా ఈ సర్వీస్కి వేస్ట్ డబ్బులు అని చెప్పి అది పారేసి కొత్తది కొనుక్కుంటాం. ఈ శరీరం కూడా అంతే, ఎంతసేపు రిపేర్ చేయిస్తావు దీనికి, అందుకని చెప్పి ఇంకా అయిపోయిన తర్వాత ఇంక వెళ్ళిపో చాలు నువ్వు, నేను ఇంకో కొత్త శరీరం తీసుకుంటాను అంటా. ఉపకరణం లాంటిది. ఈ విషయం గుర్తుంటే వాళ్ళు వివేకులు అని అర్థం, వివేకం ఉన్నవారు అని అర్థం. ఇది లేకపోతే వివేకం లేని వాళ్ళు అవివేకులు అని అర్థం. ఇలాంటి వివేకం ఎవరికి వస్తుందండి అంటే వేదాంతం చదివిన వాళ్ళకి వస్తుంది. వేదాంతం చదవకపోతే ఎట్లా వస్తుంది ఈ వివేకం కదా. కనుక ఇలా తెలుసుకున్న తర్వాత భృగు మహర్షి తర్వాత ఉపనిషత్తు చెప్తోంది, ఇటువంటి ఆత్మస్వరూపాన్ని నీవే అయ్యున్నప్పటికీ కూడా నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కారణం ఏమిటో తెలుసా? నువ్వు కొన్ని నియమాలు, జీవితానికి కొన్ని డిసిప్లిన్స్ అంటారు విలువలు, ఇవన్నీ వ్రతాలు ఉపాసనలు ఆచరించు. ఆచరించగా ఆచరించగా నీ మనసు శుద్ధిపడి ఆ శుద్ధమైన మనస్సులో నీ గురువుగారు చెప్పే మహావాక్యాలన్నీ నీకు వంట పడతాయి. అటువంటి విలువలు చెప్తున్నది ఈ మంత్రం. ఏమిటి, దాన్ని ఎలా ఉపాసన చేయాలి అన్నారు. విశ్వరూప ఉపాసన ఇది. అంతటా బ్రహ్మమే ఉన్నాడని తెలుసుకోవాలంటే ఈ ప్రపంచం అంతా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నది అన్నారు. ఒకటి లేకుండా మరొకటి లేదు, పరస్పర సంబంధం కలిగి పరస్పరంగా ఒకదాని మీద ఒక ఆధారపడి ఉన్నాయని తెలుసుకున్న వాడికి అన్నీ లభిస్తాయట ఈ ప్రపంచంలో. ఏమిటా వ్రతం అంటే, అన్నం నింద్యాత్, అన్నాన్ని నిందించవాకు అన్నారు. బ్రహ్మప్రాప్తి పొందాలి అంటే, నేను బ్రహ్మాన్ని అని తెలుసుకోవాలంటే శరీరం కావాలి, ఈ శరీరం ఉండాలి అంటే అన్నం కావాలి, భోగించే వస్తువులు కావాలి, ఉన్న వస్తువులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అనుభవించగలిగే శక్తి కావాలి. కనుక ఏ వస్తువులైతే మనం అనుభవిస్తున్నామో వాటిని అన్నిటిని నిందించవాకు అన్నారు. అన్నం అంటే ఇక్కడ అన్నం అనే కాదు అర్థం, నువ్వు అనుభవించే వస్తువులన్నీ కూడా, ఏ ఏ వస్తువులైతే నీకు ఉపయోగపడుతున్నాయో, ఏ ఏ వస్తువులైతే నువ్వు అనుభవించి వాటి వల్ల ఆనందం పొందుతున్నావో అవన్నీ అన్నంతో సమానం. అనుభవించేవాడు అనుభవించబడే వస్తువు. కనుక ఈ శరీరం, ప్రాణం, ఈ రెండూ కూడా పరస్పరం ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి అని చెప్తున్నారు. మొదట వ్రతం ఏంటి, అన్నం నింద్యాత్, విలువ ఇది, వాల్యూ అంటారు దీన్ని, అన్నాన్ని నిందించవాకు అన్నారు. తద్వ్రతం, అది నీకు వ్రతంగా ఉండాలి. అన్నం ముందు కూర్చున్న తర్వాత ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు అని చెప్పి అన్నాన్ని నిందించకూడదు ఎప్పుడు కూడా. అందుకని మనం అన్నాన్ని కూడా దేవతగా భావించి అన్నపూర్ణాదేవి అంటాం. ఒక అన్నాన్నే కాదు, నూతన వస్త్రాన్ని కొన్న తర్వాత ఏం చేస్తాం, దాన్ని కూడా దేవతగానే భావించి బొట్టు పెట్టి మరీ కట్టుకుంటాం. శాలరీ వస్తే ఫస్ట్ మంత్ ఏం చేస్తారు, దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ కళ్ళ కద్దుకొని మరీ తీసుకుంటారు. అవన్నీ మనం అనుభవిస్తున్నాం కదా. క్రొత్త ఇల్లు కొనుక్కుంటే పూజ చేస్తాం, క్రొత్త వస్తువు ఏదైనా కొనుక్కుంటే ముందు దానికి బొట్టు పెట్టి కానీ ఉపయోగించాం మనం. కారణం ఏమిటి అంటే, తద్వ్రతం, దేన్ని నిందించవాకు, ప్రతిదీ కూడా నీకు ఉపయోగపడుతున్నది కనుక దాన్ని గౌరవించు, పూజించు అన్నారు. తద్వ్రతం, ఎందుకంటే ప్రాణో వా అన్నం, ప్రాణమే కదా అన్నం. ప్రాణమే లేకపోతే ఈ శరీరం ఉంటుందా? శరీరం అన్నాదః, అన్నాదం అంటే అనుభవించేవాడు. ప్రాణం అన్నం అనుభవింపబడేది. ప్రాణోవా ప్రాణ శరీరం అన్నాదం అన్నారు. ఈ శరీరం అనేటువంటిది, శరీరం ప్రాణం ఒక జంట, ఇక్కడ ఈ రెండు రెండు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పేర్ అన్నమాట. జంట అంటే పెయిర్, పెయిర్ అంటే జోడి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క జోడి చెప్తున్నారు. ఇందులో ఏం చెప్పారు, ప్రాణం శరీరం అన్నారు, అది జోడి చెప్తున్నారు. ఈ జోడి ఏంటి అంటే, శరీరే ప్రాణప్రతిష్ఠిత, ప్రాణం శరీరం ప్రతిష్ఠ, ప్రాణే శరీరం ప్రతిష్ఠితం. ప్రతిష్ఠితం అంటే ఆధార ఆధేయ సంబంధ. ప్రాణం మీద శరీరం ఆధారపడింది, శరీరం మీద ప్రాణం ఆధారపడింది. బల్బు లేకుండా ఫిలమెంట్ ఉంటుందా, ఫిలమెంట్ లేకుండా బల్బు ఉంటుందా? సో ఫిలమెంట్ బల్బు మీద ఆధారపడింది, బల్బు ఫిలమెంట్ మీద ఆధారపడింది. ప్రాణం ఉంది బల్బు ఫిలమెంట్ లాంటిది, శరీరమేమో బల్బు లాంటిది కదా. కనుక ప్రాణే శరీరం ప్రతిష్ఠితం. తద్ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం, ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి అని తెలుసుకో అన్నారు. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం, శరీరాన్ని రక్షించాలి అంటే ధర్మాలన్నింటినీ మనం పొందాలి అంటే, ధర్మార్థ కామ మోక్షాలను పొందాలి అంటే మొదటి సాధనం ఏదండి, శరీరం. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం అన్నారు. అందుకని అటువంటి శరీరం ఉండడానికి కారణం ప్రాణం. ఓ శరీరం ప్రాణం మీద ఆధారపడి ఉంది, ప్రాణం శరీరం లేకుండా ఉంటుందా? వ్యక్తం కాదు కదా ప్రాణం, వ్యక్తం కావాలి అంటే శరీరం ఉండాలి. కనుక ఒకదానికి ఒకటి ఆధారపడి ఉన్నాయి అని అర్థం. తర్వాత తదు ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి. ఎవరైతే ఈ తెలుసుకుంటాడో, ఈ యొక్క అనుభవించబడే వస్తువు అనుభవించేవాడు ఇద్దరూ కూడా ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నారని ఎవరైతే తెలుసుకుంటారో అని అర్థం. ఎవరైతే తెలుసుకుంటారో, శరీరం అన్నము అవుతుంది, అన్నాదము అవుతుంది, ప్రాణం అన్నము అవుతుంది, అన్నాదం అవుతుంది, అనుభవించేది అనుభవింపబడేది అని అర్థం. ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి. అటువంటి వ్యక్తి, అటువంటి ఉపాసన చేసిన వ్యక్తి అన్న సమృద్ధి వస్తుంది అతనికి. తినటానికి కరువు ఉండదు, భోజనానికి ఆహారానికి ఏది అనుభవించడానికి ఏది లోపం ఉండదు అతనికి. అన్నవాన్ అన్నాదః భవతి అంటే చాలా సమృద్ధి కలిగి ఉంటాడు. సమృద్ధిగా ఉన్నటువంటి అనుభవించే శక్తి కూడా ఉంటుంది. అన్నాదః అంటే ఏమిటి, ఉన్నటువంటి వాటిని అన్నించి అనుభవించగలుగుతాడు సుఖంగా. అందుకే చాలామంది కుర్లాన్ బెడ్ ఉంటుంది కానీ నిద్ర రాదు. అన్నం బెడ్ ఏమిటి, అనుభవించే వస్తువు అది సుఖాన్ని పొందడానికి. అన్నం అన్నాదః భవతి వా, అతనికి అన్న సుఖం ఉన్నదా అంటే నిద్రపట్టడం లేదు, టెన్షన్ అన్నాడు. కనుక వస్తువు ఉండంగానే సరికాదు, అన్నాదః అంటే ఆ వస్తువుని దాన్ని అనుభవించి సుఖాన్ని పొందగలిగేట సామర్థ్యం అది ఉండదు చాలామందికి. చాలా ఉంటాయి ఇంట్లో తినడానికి, కానీ డాక్టర్ గారు చెప్తారు అది తినవాకు, ఇది తినవాకు, అది తినవాకు, ఇది తినవాకు, ఇంకేం తినాలండి అన్నాడు. ఏం తినాలంటే పూషణికాయ రసం అని చెప్పి అంటుంటారు స్వామీజీ. పూషణికాయ రసం తాగు, ఇంట్లో పని వాళ్ళందరూ బాగా తింటూ ఉంటారు, సర్వెంట్స్ అందరూ తింటారు, వీడికి మాత్రం తినే భాగ్యం ఉండదు. ఎందుకంటే బీపీ, బ్లడ్ ప్రెషర్, స్వీట్లు తినకూడదు, షుగర్, ఇట్లా రకరకాల వ్యాధులతో బాధపడుతూ ఉంటాడు. కనుక కారణం ఏమిటంటే ఎప్పుడూ అన్నాన్ని నిందించుంటాడు, పూర్వజన్మలో అన్నాన్ని నిందించుంటాడు. మన వాళ్ళు అందుకే చెప్తారు అన్నం ముందు కూర్చున్నప్పుడు, ఈ అన్నమే బ్రహ్మం, అన్నం బ్రహ్మ, రస విష్ణు, భోక్తా దేవో మహేశ్వర ఇది సంచింత్య భుంజాన అన్నదోషైర్న లిప్యతే. తినే అన్నమే బ్రహ్మం, బ్రహ్మదేవుడు, అందులో ఉన్న రుచి విష్ణువు. దాన్ని తినేవాడు, జీర్ణించుకునేవాడు, తినేవాడు శివుడు. ఇలా అనుకోని గనక మనం భోజనం చేశాము అంటే అన్నదోషం ఏదైనా ఉన్నా కూడా మనల్ని అంటదు, మనకి ఆ దోషం యొక్క ప్రభావం మన మీద పడదు అని చెప్తారు మన వాళ్ళు. కనుక ఏది దేని లోపల ఉన్నదో అది అన్నం, ఏది దేని మీద ఆధారపడి ఉన్నదో అది అన్నాదః. ఏది మరొక దాంట్లో ఉంటుందో అది అన్నం, ఏది మరొక వాణ్ణి తనలో ఉంచుకుంటుందో అది అన్నం, లేదా ఆధారంగా ఉంటుందో అంటే ఒక దాంట్లో ఉంటుంది తాను, ఆధారంగా ఉంటుంది. కనుక ఒకళ్ళకొకళ్ళు ఆధారపడి ఉండడం అన్నమాట. ప్రాణం శరీరం మీద ఆధారపడి, శరీరం ప్రాణం మీద ఆధారపడి ఉంటే అన్న అన్నాద సంబంధ. ఇలా తెలుసుకొని మనం ఏం చేస్తాం, ప్రాణాగ్నిహోత్రం అంటారు చూసారా. అన్నం భుజించడం కూడా ప్రాణ అగ్నిహోత్రం అంట. ఈ లోపల జఠరాగ్ని అని పుడుతుంది, ఆకలి మంట అంటారు చూసారా. మనం ఆకలి మంటని తెలుగులో ఏమంటామో అది జాఠరాగ్ని అంటుంది శాస్త్రం. ఆకలి అయినప్పుడు మంట వస్తుంది, అంటే గ్యాస్ జ్యూసెస్ అక్కడ మొదలైతాయి అన్నమాట. ఆ జాఠరాగ్ని ఏం చేస్తుంది, ఆకలి అయినప్పుడు ప్రాణం అన్నమాట, అది రెడీగా ఉంది. మన అన్నం కనుక పంపిస్తే లోపలికి ఏం చేస్తుంది, జీర్ణం చేసుకుంటుంది. కనుక అటువంటి సిస్టమ్ మనకు పెట్టాడు భగవంతుడు. ఇలా ఇది హోమంగా చేస్తారు మనసుని. భోజనం చేసేటప్పుడు మనందరం రోజు ఒక హోమం చేస్తూనే ఉన్నాం. ఏ హోమాలు చేసినా చేయకపోయినా అగ్నిహోత్రమే చేయడం లేదు ఎవరు. ప్రాణాగ్నిహోత్రం మాత్రం 3 సార్లు చేస్తాం మర్చిపోకుండా. ఉదయం బ్రేక్ఫాస్ట్ టైం ప్రాణాగ్నిహోత్రం, మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు ప్రాణాగ్నిహోత్రం. అన్నం తినకపోతే ప్రాణం నిలవదు కదా. అన్నం తినగానే అబ్బా ప్రాణం వచ్చిందండి ఇప్పుడు అంటాడు. మంచినీళ్ళు తాగానే అబ్బా ఇప్పుడే ప్రాణం వచ్చిందండి అంటాడు. అంటే అన్నం లేకపోతే ప్రాణం నిలవదు. ప్రాణం లేకపోతే శరీరం నిలవదు. కనుక అలా తెలుసుకున్న వాడికి బాగా అనుభవించగలుగుతాడు, ఉన్నవన్నీ కూడా చక్కగా నిద్రపడుతుంది, మంచి ఆకలి అవుతుంది, శరీరం పటిష్టంగా ఉంటుంది. కనుక అటువంటి భావనతో ఉండాలి ఎప్పుడు, సద్భావనలు ఉండాలి ఎప్పుడు. ఇది ఎంత సద్భావనలు, వీటిని గురించి చెప్పేదంతా కూడా సద్భావన. అన్నం అనేటువంటిది దైవంతో సమానం. ఇది దీని మీదనే ఇవన్నీ ఆధారపడి ఉన్నాయి. ఎన్ని ఉపయోగించుకుంటున్నామండి మన ఈ శరీరానికి, మొద్దును లేస్తే ఎన్నిటి మీద ఆధారపడింది ఈ శరీరం కదా. కనుక వాటన్నిటినీ ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంది ప్రపంచంలోని తెలుసుకున్న వాడికి అన్నీ లభిస్తాయి, అన్నీ సుఖంగా అనుభవిస్తాడు అన్నారు. మహాన్ భవతి, చాలా గొప్పవాడవుతాడు అన్నారు. విత్ గొప్పవాడంటే ఎట్లా, మంచి పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ప్రజయా అంటే సంతతి, కుటుంబం, పెద్ద కుటుంబం ఉంటుంది. ఎక్కువ మంది పిల్లలు, ఎక్కువ మంది మనవరాళ్ళు, మనవళ్ళు, ప్రజయా, పశుభిహి, ఆవులు, గేదెలు, వాహనాలు అన్నీ ఉంటాయి. ప్రజయా పశుభి బ్రహ్మవర్చసేన, ఎందుకంటే మంచి ఆలోచనతో ఉన్నవాడికి దిగులు చింత ఉండదు, మనసు ప్రశాంతంగా ఉంటే అదే ముఖంలో వ్యక్తమవుతూ ఉంటుంది, తేజస్సుగా ఉంటుంది ముఖం. దిగులు చింతగా ఉంటే ముఖం కాంతి విహీనంగా ఉంటుందా, కాంతిగా ఉంటుందా, కాంతి విహీనంగా ఉంటుంది. ఎప్పుడైతే సద్భావనలు మనసులో ఉంటాయో ఆ సద్భావనలే ముఖంలో వ్యక్తమైనప్పుడు ముఖం ప్రకాశంగా కాంతివంతంగా ఉంటుంది, దిగులు చింత లేకుండా. ఎప్పుడైతే మనసులో మంచి ఆలోచనలు ఉండవో, కోపము, తాపం, ఈర్ష, అసూయతో ఉంటే మనస్సు విలువలు తెలియకుండా అన్నిటినీ నిర్లక్ష్యం చేస్తూ, అన్నిటినీ నిందిస్తూ, అందరినీ నిందిస్తూ ఉన్నాడు అనుకోండి, అందరి నుంచి అన్నీ పొందుతున్నాడు కానీ నిందిస్తున్నాడు. ఆ నిందించేటప్పుడు ఏమవుతుంది, మనసు కలుషితం అయిపోతుంది. మనసు కలుషితమైనప్పుడు ఏమవుతుంది, ఆ మనస్సే, కలుషితమైన మనస్సే ముఖంలో వ్యక్తం అవుతూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక ఆందోళన, భయంతో ఉంటుంది ఆ మనస్సు. అందులో తేజస్సు ఉంటుందా ఆ ముఖంలో? ఉండదు. కనుక ఇప్పుడు మన ముఖం తేజస్సుతో, వర్చస్సుతో ఉండాలి అంటే బ్యూటీ పార్లర్కి వెళ్తే వస్తుందా, న్యూట్రిషస్ ఫుడ్ తింటే వస్తుందా, మంచి ఆలోచనలు ఉంటే వస్తుంది, కళకళలాడుతూ ఉంటుంది ఎప్పుడు ముఖం. లేకపోతే ఎంత ఉన్నా కూడా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంతమంది ఉన్నా ఇంట్లో, వీడికి మాత్రం నిన్న సుఖం ఉండదు, చింతతో ఉంటాడు, దిగులుతో ఉంటాడు ఎప్పుడు. కనుక అటువంటి వ్యక్తి తనకు సుఖము ఉండదు, అతను వాళ్ళకి సుఖం ఉండడు. అందుకే చాలామంది ఉన్నా కూడా డబ్బులు సుఖపడరు, ఉన్నా కూడా అనుభవించడం జాత కాదంటారు. చూసారా, వాళ్ళకి చాలా ఉందండి, వాడికి అనుభవించడం జాత కాదంటాడు. చాలా లేనివాడు పాపం ఆనందంగా ఉంటాడు, ఉన్న దాంట్లో కొంచెంగా ఉన్నా కూడా ఆనందంగా ఉంటాడు. కనుక దానికి పుణ్యం కావాలి. అందుకని భగవంత్ అనుగ్రహం ఉంటే కొంచెం ఉన్నా కూడా మనకు అందులో నిదాన నెమ్మదిగా ఆనందంగా ఉంటాం. భగవద్ అనుగ్రహం కనుక లేకపోతే ఎంత ఉన్నా కూడా, ఎంతమంది మన చుట్టూ పరివారం ఉన్నా కూడా మనకు మాత్రం భయం భయంగా ఉంటుంది. ఏమిటో, ఎందుకంటే భగవద్ అనుగ్రహం లేదు అక్కడ. చూసారా, అందుకని భగవద్ అనుగ్రహం ఉంటూ ఉండాలి ఎప్పుడూ కూడా. అందుకని అటువంటి వ్రతం చెప్పారు ఇక్కడ. మహాన్ కీర్త్యా, ఎంతో కీర్తి పొందుతాడు అన్నాడు. ప్రాణం, శరీరం ఒకదానిపై ఒకటి ఆధారపడిందని తెలుసుకుని ఇలా ఉపాసన చేసిన వాడికి ఎంతో గొప్ప పేరు, సమృద్ధి అన్నీ లభిస్తాయి. తర్వాత మంత్రం 111వ పేజీ 8వ అనువాకం. అన్నం న పరిచక్షీతం తద్వ్రతం ఆపో వా అన్నం జ్యోతిరన్నాదం అప్సు జ్యోతి ప్రతిష్ఠితం జ్యోతిష్యాప ప్రతిష్ఠితం తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్య. బ్రహ్మమును పొందాలి అంటే మొట్టమొదటి స్టెప్ ఈ శరీరం. మనస్సు ఉండాలి అన్నా శరీరం కావాలి, ప్రాణం ఉండడానికి శరీరం కావాలి, బుద్ధి ఉండడానికి శరీరం కావాలి. కనుక వీటన్నిటిని ఉండడానికి ఈ శరీరం ఒక ఉపకరణం. కనుక ముందు శరీరాన్ని జాగ్రత్తగా చూసుకో అని అన్నారు. ముఖ్యంగా శరీరానికి కావాల్సినది ఆహారం, మిగతా అవి తర్వాత కావాల్సినవన్నీ సెకండరీ. కనుక ఈ ఆలోచనతో ఈ యొక్క మనస్తత్వంతో చేయడం, సద్భావనతో చేయడమే కర్మయోగం అన్నారు. కర్మయోగం అన్నారు. కర్మయోగం అంటే సద్భావన సత్కర్మ అని, మంచి భావనతో మంచి కర్మలు చేయాలి. అన్నాన్ని నిందించకుండా ఉండడం మంచి భావన, అది మంచి కర్మ. నిందించకుండా ఉంటూ దాన్ని మనం గౌరవంగా చూస్తే అది మంచి భావన, మంచి కర్మ, అది కర్మయోగం అవుతుంది. ఈ కర్మయోగం అనేటువంటిది ఏమవుతుంది, ఇప్పుడు మనకు సహకారి సాధనం అన్నారు. బ్రహ్మస్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి ముందు కర్మయోగం చేయాలి. కర్మయోగం అంటే ఏమిటి, మంచి భావన మంచి కర్మ. ఎప్పుడు, శుక్రవారం శుక్రవారమా, లేకపోతే వారానికి ఒక్కసారా, పండగ రోజు పండగ రోజు చేస్తారా, సంక్రాంతికి సంక్రాంతికి మాత్రం సద్భావన సత్కర్మ అన్న. అలా కాదు, 360 రోజులు లీప్ ఇయర్ ఉంటే అది కూడా 360 రోజులు సద్భావన సత్కర్మ. ఎప్పుడైనా మనకు తెలియకుండా పొరపాటున ఒకవేళ సద్భావన లేకుండా సత్కర్మ చేయకుండా పోతే దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి, మన్నించు నన్ను, నేను సద్భావన లేకుండా కోపంతో తాపంతో ఏవో తప్పులు చేసుంటాను, వాటన్నింటి నుంచి నన్ను క్షమించి మంచి మార్గంలో మళ్ళించవలసిందని చెప్పి ప్రార్థించాలి. అలా చేస్తే ఏమవుతుంది, మనకు అది కర్మయోగం అయ్యి అది సాధనగా వచ్చి మనం జ్ఞానయోగంలోకి అడుగు పెడతాం, అప్పుడు చక్కగా అర్థమవుతుంది. అందుకని ఈ వేదాంతం క్లాస్కి వచ్చే వాళ్ళందరికీ కూడా ఏది కొద్దో గొప్ప పుణ్యం, శుద్ధమైనటువంటి అంతఃకరణం ఉంటేనే వస్తారు ఇక్కడికి, లేకపోతే రారు. 100% కాకపోయినా కనీసం బయట వాళ్ళతో కంపేర్ చేసి చూస్తే వీళ్ళందరూ చాలా బెటర్ అని అర్థం. బయట వాళ్ళతో కంపేర్ చేసి చూస్తే భగవద్గీత చదివేవాళ్ళకి, ఉపనిషత్తులు చదివేవాళ్ళకి శుద్ధమైన అంతఃకరణం ఉంటుంది, రాగద్వేషాలు తక్కువ ఉంటాయి వాళ్ళకి. ఎందుకంటే పుణ్యం, పుణ్య పరిపాకం వల్ల ఇక్కడికి వస్తారు. లేకపోతే తైత్రీయ ఉపనిషత్తు పట్టుకోవడం అంటే మాటల సాధ్యం కాదు అది. అందుకని ఇక్కడే వ్రతం చెప్తున్నారు, అన్నంన పరిచక్షీత, అన్నంని వృధాగా పుడితి తోట్లో వెయ్యవాకు అంటున్నారు. పరిచక్షీత అంటే వదిలిపెట్టడం. ఇప్పుడు పెళ్ళిళ్ళ వివాహాల్లో 100 రకాలు 90 రకాలు 50 రకాలు ఇట్లా చేసి పెడుతున్నారు కదా. ఒక పొట్టకి 50 రకాలు ఏం తింటాడండి వాడు? అవన్నీ వడ్డిస్తే ఏం చేస్తుంది, ఆ ఇస్తరి మీదనే ఉంటాయి అన్నీ కూడా, అన్నీ వదిలిపెడతాడు. వడ్డించేటప్పుడు ఎక్కడో మాట్లాడుతుంటాడు, సెల్ ఫోన్లోనే ఎవరితోనో మాట్లాడుతుంటాడు. వడ్డించిన తర్వాత అయ్యో ఇంత నేనేం తింటాను అన్నాడు. వడ్డించేటప్పుడు చూడొచ్చు కదా, ఇంత వడ్డించవాకనైనా నేను తినలేనని చెప్పి చెయ్యి పెడితే ఆపితే వాళ్ళు వడ్డించరు. వడ్డించేటప్పుడు నిర్లక్ష్యంగా అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటాడు, అంతా వడ్డించిన తర్వాత వృధా చేసిపోతాడు. కనుక అన్నాన్ని ఈరోజు జన్మలో వృధా కనుక చేస్తే, పారేస్తే అన్నాన్ని, వచ్చే జన్మలో మనకు అన్నం దొరకదుట. మాకు చిన్నప్పుడు చెప్పేవాళ్ళు అమ్మవాళ్ళు, ఏ అన్నం వదిలిపెట్టవాకు, నీకు నెక్స్ట్ జన్మలో నీకు అన్నం దొరకదనేవాళ్ళు. అందుకని భయం పుట్టి ఏం చేసావు మొత్తం. అందుకని చిన్నప్పుడు భయపెడితే కానీ మాట వినం, అలా భయపెడితే కానీ చిన్నప్పుడు వినంగా వినంగా అలవాటు అయిపోయి మంచి అలవాట్లు వస్తాయి అని చెప్పి చెప్పేవారు. అందుకని అన్నం న పరిచక్షిత అన్నారు. అన్నం వృధా చేస్తే పాపం అన్నారు. ఎంత కావాలో అంతే తిను, వృధా చెయ్యవాకు. అన్నం న పరిచక్షిత, ఎందుకంటే అది వ్రతం అన్నారు. దాన్ని కూడా వ్రతం అన్నారు. ఇదంతా కూడా అన్నస్థుతి అండి. ఇవన్నీ కూడా అన్నస్థుతి. అన్నం అంటే మనం అనుభవించే వస్తువులన్నీ కూడా వృధా చెయ్యవాకు అని అర్థం. అన్నం మాత్రమే కాదు, ఏది కూడా. నీళ్లు అతిగా ఉపయోగించకూడదు, నీళ్లు పారబోయకూడదు, ఊరికి కొట్టి పారబోయకూడదు. నీళ్లు ఎన్ని కావాలో అంతే తీసుకుని, లైట్లు కూడా ఎక్కువ వెలగకూడదు, ఫ్యాన్లు కూడా ఎక్కువ తిరగకూడదు. ఎంతవరకు కావాలో అంతవరకే ఉపయోగించుకోవాలి. అది పరిచక్షిత అంటే అన్నిటికీ సప్లై చేసుకోవాలి. మనం వస్త్రాలు కూడా మనకి ఎంత కావాలో అంతవరకే ఉండాలి. కానీ మంచిగా ఉన్నప్పుడే వాటిని ఏం చేస్తాం, పాతబడింది అని చెప్పి వదిలిపెడతాం. అది కూడా తప్పే. నీకు కావలసినంత కాకుండా ఎక్కువగా తీసుకొని దాన్ని దుబారా చేయడం అంటారు చూసారా, దుబారా చేయడం, వేస్ట్ చేయడం, వృధా చేయడం, ఇవన్నీ కూడా పాపమే. శాస్త్రానికి తెలుసు, మనకు అవసరమైన దానికంటే కూడా ఎక్కువగా వాడినా, దాన్ని వృధా చేసినా, దాన్ని సరిగా వాడకపోయినా పాపం. అది ఏదో విధంగా మనల్ని వచ్చి ఒకరోజు మనకు పాఠం నేర్పుతుంది. అందుకని చిన్నప్పటి నుంచి కూడా మన పెద్దలందరూ చాలా గమనంగా ఉండేవాళ్ళు ఈ విషయాల్లో, చాలా గమనంగా ఉండేవాడు. దేవుడికి నైవేద్యం పెట్టాలి ముందు. నైవేద్యం పెట్టిన తర్వాత మనం స్వీకరించాలి. ఏదైనా సరే నైవేద్యం పెట్టాలి అంటే ఆయనకు ఆఫర్ చేయాలి, ముందు ఆయనకు సమర్పించాలి. అలా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత వచ్చింది ఏంటండి, అది ప్రసాదం అవుతుంది కదా. ఇప్పుడు నైవేద్యం పెట్టింది మనం తింటున్నామంటే ఏమిటి, ఆయనకి భగవంతుడు చూపించిన తర్వాత మనం తీసుకుంటున్నామంటే అది ప్రసాదమే కదా. ప్రసాదాన్ని వదిలిపెడతామా, పుడితి తొట్లో పారేస్తామా ప్రసాదాన్ని, పారేయం కదా. అందుకని మనం ఉపయోగించేవన్నీ కూడా భగవంతుడికి చూపించిన తర్వాత మనం తీసుకుంటున్నాము అంటే అవి మనకు ప్రసాదం. ప్రసాదాన్ని నిందించకూడదు, ప్రసాదాన్ని వృధా చేయకూడదు. చూసారా ఎంత నియమం ఇది. మనకు చూస్తే తైత్రీయ ఉపనిషత్తు వచ్చి ఈ విషయం చెప్తాం చూడండి. ఇప్పుడు ఇళ్లల్లో ఎంతెంత వండుతారు, ఎంతెంత వృధా చేస్తున్నారు. ఎక్కువగా అతిగా తిని లోపల వృధా చేయవాకు, లోపలికి ఇక్కడ వృధా అవుతుందని చెప్పి డస్ట్బిన్లో వేయని చెప్పి ఇక్కడ డస్ట్బిన్ అనుకుంటూ పొట్టలో వేయవాకు. అతిగా ఎంతవరకు కావాలో అంతవరకే తిని, ఎక్కువగా తిన్నామంటే కూడా పాపం. అతిగా తిన్నా పాపమే, తినకపోయినా పాపమే. అందుకని అన్నంన పరిచక్షిత, నైవేద్యంగా భావించు, అన్నం నైవేద్యం పెట్టి ప్రసాదంగా భావించి స్వీకరించవలసినది అని చెప్తున్నారు. అలా స్వీకరించినప్పుడు ఏమవుతుందంటే మన మనసు శుద్ధపడుతుంది. అందుకే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో 4వ అధ్యాయంలో తైర్దత్తాన ప్రదాయేభ్యః యో భుంక్తే సేన ఏవ సహ అన్నాడు. ఎవరైతే దేవతలందరూ ఇచ్చినటువంటి ఈ నీరు, గాలి, మన వస్తువులు, ధనం, ఆహారం ఇవన్నీ కూడా ఆ దేవతలకు మళ్ళీ సమర్పించకుండా, నైవేద్యం పెట్టకుండా ఎవడైతే తింటాడో వాడు దొంగతో సమానం అన్నాడు. స్తేన ఏవ సహ అన్నాడు, వాడు చోరుడు అని అర్థం. ఇప్పుడు అందరూ చోరులేనండి ఉన్నారు ఎక్కువగా. చూసారా, మనకు ఆ దేవుడి నుంచి వస్తూ ఉన్నప్పుడు నీళ్ళు వస్తున్నాయంటే అరుణదేవుడికి మనం గ్రాటిట్యూడ్, కృతజ్ఞతలు తెలపాలి. వాయుదేవుడికి కృతజ్ఞత తెలపాలి. ఆ వృక్షాలు ఉన్నాయి కదా, వీటికి కృతజ్ఞత తెలపాలి. కృతజ్ఞత తెలపకుండా అవి అనుభవించామంటే మనం దొంగలతో సమానం, చోరులం అని అర్థం. అందుకని ఇక్కడ చెప్తున్నారు తద్వ్రతం. ఎందుకు ఆపోవా అన్నం, నీరు ఆపహ అంటే నీరు, నీరు అన్నం అన్నారు. జ్యోతిరన్నాదం, జ్యోతి అంటే అగ్ని. ఎలా అర్థం చేసుకోవాలి ఇది? ఇప్పుడు నీరుని ఏం చేస్తున్నాడు, సూర్యభగవానుడు ఆకర్షిస్తున్నాడు, సూర్యుని నీళ్లు తీసుకుంటున్నాడు ఆవిరి రూపంలో. ఆపహ అన్నం, జ్యోతి సూర్యుడు నీటిని తీసుకుంటున్నాడు ఆవిరి రూపంలో. తీసుకొని ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఆ ఆవిరిని నీరుగా మార్చి మళ్ళీ మనకు నీటి పంపిస్తున్నాడు. కనుక ఇప్పుడు ఆ జ్యోతి వేడినప్పుడు చూసారండి, వేడికి నీరు ఆవిరవుతుంది. మళ్ళీ ఆ నీటిని ఏం చేస్తాడు, ఆయన తాగుతాడా? మండి నీరుగా ఇస్తాడు. ఆవిరి రూపంలో ఉన్నదాన్ని నీటిగా మారుస్తాడు, మళ్ళీ నీరులో వస్తుంది, వర్ష రూపంలో వస్తుంది. కనుక ఇప్పుడు నీరు అగ్ని మీద ఆధారపడింది, అగ్ని నీటి మీద ఆధారపడింది. మన శరీరంలో కూడా చూడండి, వేడి ఉన్నప్పుడు స్వెట్టింగ్ వస్తుందా రాదా? చెమట పడుతుంది. చెమట రాగానే ఏమవుతుంది, ఒళ్ళు చల్లబడుతుంది కాస్త. మండి కాసేపు మండి చల్లబడితే కష్టం అని చెప్పి కొంచెం టెంపరేచర్ పెరుగుతుంది. చూసారా, ఆ చల్లదనం వేడి రెండు ఒకదాని మీద ఒకటి కార్యకారణ సంబంధం అన్నారు. ఒకదాని మీద ఒకటి ఆధారపడని అన్న అన్నాద సంబంధ అన్నారు. ఆ వేడి, ఆ నీటి, నీరుంది మన శరీరంలో ఇప్పుడు, రెండు మెయింటైన్ అవుతుండాలి బ్యాలెన్స్గా శరీరంలో అవుతున్నాయి ఇప్పుడు. అది అన్నం, ఆప అంటే నీరు, జ్యోతి అంటే ఉష్ణం, అగ్ని. ఈ రెండు కూడా అప్సు జ్యోతి ప్రతిష్ఠితం, జ్యోతిరప్సు ప్రతిష్ఠితం, జ్యోతి ఆపహ ప్రతిష్ఠితం. ప్రతిష్ఠితం అంటే ఆధారపడి ఉన్నవి అని అర్థం. నీటి యందు అగ్ని ఆధారపడి ఉన్నది, అగ్ని నీటి యందు ఆధారపడి ఉన్నది. అందుకని నీటిలో కరెంటు ఉంటుందంటారు. చూసారా, నీటిలో కరెంటు ఉండడం ఏమిటండి? టర్బల్ను పెట్టి నీ కరెంటును పుట్టిస్తారు అందులో నుంచి. మెరుపులు రాగానే వర్షం వస్తుంది. చూసారా, వర్షం వచ్చేటప్పుడు మెరుపులు వస్తాయి. వర్షానికి మెరుపులకి ఏమిటి సంబంధం? నీటికి ఉష్ణానికి సంబంధం ఉంది. నీటిలో కరెంట్ ఉంటుంది, షాక్ కొడుతుంది అంటాడు. నీరు ఉంటే కరెంట్ ఎట్లా ఉంటుంది అసలు? అగ్ని ఉన్న చోట నీరు ఉండకూడదు, నీరు ఉన్న చోట అగ్ని ఉండకూడదండి. నీరు ఆ అగ్నిని ఆపరదు, రెండు కలిసి ఉంటున్నాయి. చూడండి, ఎప్పుడన్నా ఆలోచించారా? రెండు కలిసి ఉంటున్నాయి. బడవాగ్ని అంటే ఏమిటి? సముద్రంలో బడవాగ్ని పుట్టిందంటారు. అగ్ని లోపల నుంచి పుడుతుందట. నీటిలో నుంచి అగ్ని పుట్టి మంటలు వచ్చినాయి. చూసారా ఒకసారి సునామీ అప్పుడు ఏమిటది? నీటిలో అగ్ని పుట్టడం ఏమిటన్నాడు? తైత్రీయం చదివితే తెలుస్తుంది. అప్సు జ్యోతి ప్రతిష్ఠితం, జ్యోతి ఆపహ ప్రతిష్ఠితం. పురి అర్థమైందా? కనుక ఒకటిదాని మీద ఒకటి ఆధారపడినాయి, ఒకదాంట్లో ఒకటి ఉన్నాయి అని అర్థం. తద్ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం. ఈ రెండు కూడా ఒకటి అన్నం, ఒకటి అన్నాదం, మళ్ళీ ఒకటి అన్నం, ఒకటి అన్నాదం. నీరు అన్నము అన్నాదం, అగ్ని కూడా అన్నం అన్నాదం. కార్యకారణం, ఒకటి కారణం అయితే మరొకటి కార్యం, మరొకటి కార్యం అయితే ఇది ఒకటి కారణం. నీటికి అగ్ని కారణం, అగ్నికి నీరు కారణం. అలా అగ్ని కార్యమైతే నీరు కారణం, నీరు కార్యమైతే అగ్ని కారణం, అట్లా చెప్పుకోవాలన్నమాట. సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి. ఎవరైతే ఈ విధంగా తెలుసుకుంటాడో, వేద అంటే ఇక్కడ తెలుసుకుంటాడో, ఈ రెండు కూడా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి అని ఎవరైతే తెలుసుకుంటారో, వాటిని గౌరవిస్తూ ఉంటాడో, అందుకనే మనకు విద్యుత్ దేవత అంటాం. మెరుపు కూడా దేవతతో సమానం. ఉరుములు దేవతే, వర్షము దేవతే. మనకు అన్ని దేవతలుగానే మనం ఉపాసించాలన్నమాట, పూజించాలి. అలా పూజించిన తర్వాత అతనికి ఏమిటి? అన్నవానన్నాదో భవతి. మళ్ళీ అదే పాఠం, కింద చదివిన పాఠమే, పైన మంత్రంలో చదివాం కదా, అదే మీరు సప్లై చేసుకోవాలి. మహాన్ భవతి, గొప్పవాడవుతాడు, వర్చస్సు ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, పేరు, ప్రఖ్యాతి, ఆరోగ్యం, సంపద, శాంతి అన్నీ ఉంటాయి మనిషికి. గురువు, సంస్కారం, శాస్త్రం అన్నీ ఒకటే. దిగులు చింత లేకుండా హాయిగా ఉంటాడు. అది ఈ మంత్రాన్ని చెప్పబడింది. అందుకని అన్నస్తుతి మొదట, తర్వాత అన్నం వృధా చేయకూడదు అని చెప్తున్నారు. చెప్పిన తర్వాత మంత్రంలో అన్న వృద్ధి, అన్నదానం గురించి చెప్తున్నారు. తర్వాత అనువాకం 9వ అనువాకంలో అన్న వృద్ధిని, అన్నదానాన్ని, అతిథి సేవ, మొత్తం 5 వ్రతాలండి. మొదటి వ్రతమేమో అన్నాన్ని స్తుతిస్తూ అన్నాన్ని నిందించకూడదని చెప్పారు. నింద చేయకూడదు అంటే స్తుతి చెయ్యమని అర్థం. అన్నాన్ని నిందించవాకు అంటే అర్థం ఏమిటి? అన్నాన్ని స్తుతించు అని అర్థం. మొదటి విలువ అన్నస్తుతి. 2, 8వ అనువాకంలో అన్నం వృధా చేయకుండా ఉండడం. అన్నాన్ని వృధా చేయకుండా ఉండడం రెండవది. మూడవది 9వ అనువాకంలో వస్తుంది, అన్నం వృద్ధి చెయ్యాలి, బాగా అన్నం ఎక్కువ వండమంటున్నారు, బహుకుర్వీత అని చెప్పబడుతున్నారు. మళ్ళీ అన్న దానం చేయమని చెప్తున్నారు, 4వ విలువ. 5 అతిథి సేవ, ఇవన్నీ కూడా వ్రతాలు. అతిథి సేవ, సో ప్రతిష్టా ఉపాసననే ప్రతిష్టా ప్రాప్నోతి. మన తెలుగులో కూడా అంటారు చూడండి, ఆయనకి చాలా ప్రతిష్ట ఉందండి అంటారు, అంటే గౌరవం ఉన్నది అని అర్థం. ఈ ప్రతిష్ట అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది తెలుసారా? తైత్రీ ఉపనిషత్తుల నుంచి వచ్చింది. ఆయనకి చాలా ప్రతిష్ట ఉన్నదండి అంటే అంటే చాలా పాపులర్ పర్సన్ అని అర్థం. ప్రతిష్ట ఉపాసనైన ప్రతిష్టావాన్ భవతి అని అర్థం. ప్రతిష్ట గురించి ఉపాసన చేస్తే ప్రతిష్టను పొందుతాడు అని అర్థం. ప్రతిష్ట ఆప్నోతి, పొందుతాడు అన్నాడు. అందుకనే కొంతమంది చాలా గొప్పవాళ్ళు అవుతారు. చూసారా ఎలా అయినారంటే, ఈ జన్మలోనో క్రిందటి జన్మలోనో ఈ విధంగా మంచి సద్భావనతో వాళ్ళు చేశారు. కిందటి జన్మలో చేయకపోయినా ఈ జన్మలో అయినా చేస్తే, ముందు జన్మలు కాదు ఈ జన్మలోనే అనుభవిస్తాం. కనుక ఇవన్నీ ఉన్నాయని తెలుసుకోవాలి మనం. తర్వాత మంత్రం, అన్నం బహుకుర్వీతం తద్వ్రతం పృథివీ వా అన్నం ఆకాశోన్నాదః పృథివ్యామాకాశ ప్రతిష్ఠితః ఆకాశే పృథివీ ప్రతిష్ఠిత తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం సయ ఏతదన్నమన్నే ప్రతిష్ఠితం వేద ప్రతిష్ఠతి అన్నవానన్నాదో భవతి. మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. సంక్రాంతి అంటే సమ్యక్ క్రాంతి. క్రాంతి అంటే పరిణామం. పరిణామం అంటే మార్పు. సూర్యుడు ఉత్తరాయణ కాలంలోకి ప్రవేశించేటప్పుడు అది మార్పు అన్నమాట ప్రకృతిలో. ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిని ఎదగడానికి ఇది ఒక సూచన. సంక్రాంతి అనేటువంటిది ఆధ్యాత్మిక ఉన్నతికి ఒక సూచన సంక్రాంతి. అటువంటి రోజు తైత్రీ ఉపనిషత్తు చదవడం మహావిశేషం. సంక్రాంతి రోజు అరిసెలు చేసుకోవడమును కారపూస చేసుకోవడం కాదు. నిజమైన సంక్రాంతి అంటే ఏమిటో తెలుసా? ఆధ్యాత్మికమైన ఉన్నతే సంక్రాంతి. అటువంటి ఆధ్యాత్మిక ఉన్నతి లేని సంక్రాంతి సంక్రాంతే కాదు. కనుక సమ్యక్ క్రాంతి అన్నారు. క్రాంతి అంటే ఏమిటి? మార్పు. మన జీవితంలో సరి అయినటువంటి మార్పు ఏమిటి అంటే భౌతికం నుంచి ఆధ్యాత్మికమైనటువంటి మార్పు. భౌతిక ప్రపంచం ప్రాపంచకమైనటువంటి చింతనతో ఉన్నటువంటి మనస్సు ఆధ్యాత్మిక చింతనలోకి మార్పు రావాలి. ఎలాగైతే సూర్యుడు ఉత్తరాయణ కాలంలోకి వెళ్తాడో దక్షిణాయన నుంచి మనలో ఉన్న అజ్ఞానం నుంచి మన జ్ఞానానికి వెళ్ళడానికి ఇది ఒక రోజు సూచన. ఇది సంక్రాంతి అనేటువంటిది. అందుకు మన వాళ్ళు పెట్టారు ఇది సంక్రాంతి. సమ్యక్ క్రాంతి సంక్రాంతి అన్నారు. సంస్కృత పదం చాలా విశేషం. దానికి చూడండి అర్థం ఎంతుందో. పొంగల్ అన్నాం. ఏమిటి తెలుస్తుంది పొంగల్? పొంగల్ అంటే పొంగల్ తింటమే అన్నాడు. ఉప్పు పొంగలి స్వీట్ పొంగల్ అంటాడు. బెల్లంతో చేసింది, ఉప్పుతో చేసింది. అరే పొంగల్ అంటే ఇదిరా పొంగలి. పొంగళ్ళు పొంగించుకోవడం అంటారు. అది సరే తింటావు, సంస్కృత పదం తెలియకపోతే వాళ్ళు అంటారు సంస్కృత పదాన్ని తీసేస్తానంటాడు. సంస్కృత పదం తీసేస్తే సంక్రాంతి అనే పదం లేకపోతే సంక్రాంతి అర్థమే లేకుండా పోతుంది, పొంగలే ఉంటుంది. చూసారా, ఉగాది అన్నారు. యుగమునకు ఆది ఉగాది, అది న్యూ ఇయర్. సంక్రాంతి న్యూ ఇయర్ ఎట్లా అవుతుంది? తమిళనాడుకి సంక్రాంతి ప్రధానమైన పండుగ అని చెప్పి నువ్వు చెప్పుకుంటావంటే దేశం మొత్తానికి ప్రధానమైన పండుగే. హమదా గుజరాత్ వాళ్ళకి చాలా ప్రధానమైన పండుగ, ఆంధ్ర తెలుగు వాళ్ళకి అంతకంటే ప్రధానమైన పండుగ సంక్రాంతి అనేటువంటిది. ఇది నీ యొక్క పండుగ ఏమిటి, ఇది న్యూ ఇయర్ అంటే. కనుక ఉగాది అది కొత్త సంవత్సరం, మరి ఏది కొత్త సంవత్సరం కాదు. ఉగాది అని పేరు ఎలా వచ్చింది చెప్పండి? యుగమునకు ఆది ఉగాది. అది యుగాది యుగాది అనడం పోయి మనం ఏమంటున్నాం, ఉగాది 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 అంటున్నాను. ఇది ఉగాది కాదు, యుగాది. యుగమునకు ఆది. కనుక ఆ పండగ పేరు దాని సంస్కృతం పేరు ఉంటేనే దానికి అర్థం ఉంటుంది. సంవత్సర ఆది, సంవత్సరాది అన్నారు. చూసారా, కనుక నువ్వు పేర్లు మారిస్తే అర్థం లేకుండా పోతుంది, అర్థం లేని పండగ వ్యర్థం. అప్పుడు ఏమైపోతుందో తెలుసా, ఆ పండగలో ఉన్నటువంటి తాత్పర్యం మర్చిపోయి మనం ఆ పండగ ఏం చేస్తామంటే తినడానికి, బాగా న్యూ డ్రెస్ వేసుకోవడానికి, అట్లా బీచ్కి పోయి బాగా తిరిగి రావడానికి, సినిమాలు చూడటానికి, ఇలా అయిపోతుంది. అందుకని భౌతికంగా మార్చేస్తాం మనం ఆ పండగల్ని కూడా. ఆధ్యాత్మిక విలువ తగ్గిపోతుంది అందులో. పేరు గనక మారిస్తే ఆధ్యాత్మిక విలువను మర్చిపోతాం. ఇప్పుడు మీలో ఎంతమందికి తెలుసు సంక్రాంతి, సమ్యక్, క్రాంతి, ఇట్లా ఆధ్యాత్మిక ఉన్నతి అని ఎంతమందికి తెలుసు చెప్పండి? నూటికి ఒక్కళ్ళకు కూడా తెలియదు. చూసారా, కనుక ఆ పండగ విశేషం ఏమిటంటే తైత్రి ఉపనిషత్తు చెప్తోంది క్రాంతి రావాలి మనిషి జీవితంలో. కనుక మనకు శాస్త్ర శ్రవణమే సంక్రాంతి. శాస్త్రం శ్రవణం చేయటం ఈరోజు చాలా విశేషం. అత్యంత కోటి సంవత్సరం అంతా చదివితే ఎంత పుణ్యం వస్తుందో సంక్రాంతి రోజు చదివితే అంత పుణ్యం వస్తుంది. విశేషమైన నాడు కదా ఈరోజు. చాలా ఈ గడి అనేటువంటిది ఈరోజు చాలా విశేషం, పుణ్యదినం. ఆ పుణ్యదినంలో చదివితే దానికి కొన్ని కోట్ల రెట్ల ఫలం వస్తుంది. అందుకనే క్లాసు పెట్టింది కారణం. అర్థమైందా? స్వామిని సెలవిస్తారా వచ్చే వారం సంక్రాంతి అన్నారు. ఎందుకని అడుగుతున్నాం అట్లా? మనకు ఆ సంక్రాంతి పండగ అర్థం తెలియకపోవడం వల్ల. ఆ రోజు మనం ఇంత ఇంతకంటే పుణ్యకార్యం ఏముంటుంది అసలు? అసలు ఈరోజు మాకు క్లాసు రావడం మా ధన్యం, మా జీవితం అని చెప్పి అనుకోవాలి స్టూడెంట్స్. అట్లా అనుకోవడం పోయి అదేమిటో ప్రతి సంవత్సరం సోమవారం వస్తుంది. అది చూస్తున్నాను నేను దాదాపు 12 ఏళ్లలో 8-9 ఏళ్ళు సోమవారమే వచ్చింది. ఏదో 1-2 సంవత్సరాలే మంగళవారం వచ్చింది అనుకుంటారు. నాకు కూడా అదే ఆశ్చర్యం వేస్తుంది. ఆ సంక్రాంతి రోజు వస్తుంది కరెక్ట్గా, మండే చూస్తుంది సోమవారం. కానీ స్టూడెంట్స్కి ఆ విలువ అందరికీ తెలియడంలా, మీరు కొంతమందికి తెలిసింది వచ్చారనుకోండి. కానీ చెప్పాలి కనుక నేను చెప్తున్నాను అది. అసలు ఎంత పుణ్యదినం ఈరోజు. అటువంటి రోజు తైత్రీయం చదవకుండా ఉంటామా అసలు? ఓకే. అన్నం బహుకుర్వీత, 3వ వ్రతం ఏమిటి? అన్నం ఎక్కువగా వండాలి. కుక్కర్లో నీకు నాకు ఇద్దరికి మాత్రమే అని పెట్టుకోకూడదు, ఎక్కువగా వండమని చెప్తున్నారు. ఓ పల్లెటూళ్ళల్లో వంట చేసేటప్పుడు వాళ్ళు అతిథికి కూడా వంట చేస్తారు. భోజనం చేసే ముందు వచ్చి బయటకు వచ్చి చూస్తారు, అతిథి ఎవరన్నా ఉంటే, ఎవరన్నా ఉన్నారా రండి అని చెప్పి పిలుస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టి వీళ్ళు భోంచేయాలి భార్యాభర్తలు. అందుకని ఆ పల్లెటూళ్ళలో గ్రామాల అగ్రహారాల్లో అక్కడ వాళ్ళు పాపం తిరుగుతూ ఉంటారు. కొంతమంది దేశ పర్యటన చేసే వాళ్ళందరూ ఇంటి ముందుకు వెళ్ళి అట్లా వెళుతున్నప్పుడు ఎవరన్నా పిలుస్తారేమో భోజనానికి అని. ఒకతను రోజు ప్రతిరోజు ఒక్కొక్క ఇంటికి వెళుతూ ఉన్నాడు, భోంచేస్తున్నాడు. ఒకళ్ళ ఇంట్లో మాత్రం ఎప్పుడు పిలవనే లేదు. ఏమిటబ్బా వీడింట్లో పిలవడం లేదని చెప్పి ఆ రోజు అక్కడే కూర్చున్నాడు. వాళ్ళ అరుగు మీదనే పిలుస్తారేమోనని ఈ భార్యాభర్తలు ఇద్దరు పిసినారు. వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే కనుక ఫార్మాలిటీ కోసం బయటకు వచ్చి చూస్తారు. బయటకు వచ్చి చూస్తే ఎవరు లేకుండా ఉన్నప్పుడు తలుపు తీస్తారు వాళ్ళు. చూసి ఎవరు లేరని చెప్పి ఇద్దరు తింటారు, గిన్నెలు కడిగేసుకుంటారు. తర్వాత ఒకరోజు ఏం చేశాడు ఇతను, ఈరోజు ఏమైనా సరే వీళ్ళింట్లో భోజనం చేయాలనుకున్నాడు. కరెక్టే వాళ్ళు తలుపు తీసే టైంకి అక్కడే కూర్చున్నాడు పోకుండా. అప్పుడు వీళ్ళకి ఇంకా ఏం చేయడానికి అర్థం కాక, సరే కొంచెం వెయిట్ చేయండి అని చెప్పి అన్నారు. సరే వెయిట్ చేస్తానన్నాడు. వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళి భార్య భర్తలు వసేయ్, ఆ భార్య చెప్తుంది భర్తకి, ఏమండి మనిద్దరం భార్య భర్తలు పోట్లాడుకుండే ఇంట్లో వాళ్ళు భోజనం చేయరు, కనుక కొంచెంసేపు మన ఇద్దరం పోట్లాడుకుందాం, మీరు కొట్టినట్టుగా నటించండి, మీరు నన్ను కొట్టినట్టుగా నేను ఏడుస్తాను అని చెప్పి అన్నట్ట. భార్య భర్తలు ఇద్దరు ప్లాన్ వేసుకున్నారు. ప్లాన్ వేసుకుంటే ఇంకేం చేస్తాడు, కొంచెంసేపు అయిన తర్వాత ఆయనే పోతాడు ఆయనంతటా ఆయనని చెప్పి వాడు అనుకున్నాడు. వాడు పోకుండా అక్కడే కూర్చున్నాడు, కూర్చున్న తర్వాత ఇంక భార్య భర్త ఇద్దరు కూర్చున్నవాడు చూసి ఇంకా రాలేదు లేని చెప్పి బయటకు వచ్చి చూశారు. చూస్తే అక్కడ లేడు, దాక్కున్నాడు పోయి. దాక్కుని చూసావా, భార్య భర్త లోపలికి వచ్చి చూసావా, భార్య అంటుంది, ఏ నేను చెప్పిన ప్లాన్ చూసారండి ఎంత బాగా పని చేసిందో అన్నది. భర్త అన్నాడు, చూసావా నిన్ను కొట్టకుండా కొట్టాను నేను, మీరు కొట్టకుండా నన్ను కొట్టారు, నేను ఏడవకుండా ఏడ్చాను చూసారా నిజంగా అన్నది. అంటే ఏడుస్తూ నటించింది, ఆయన కొట్టినట్టుగా నటించాడు. అందుకని కొట్టకుండా కొట్టాను నిన్ను అంటే నేను ఏడవకుండా ఏడ్చాను కదా, అంటే మన ఇద్దరం బాగా నటించాం అని చెప్పి అనుకుని ఇద్దరు కూర్చొని తినబోతున్నారు. తినబోతుంటే నేను పోయినట్లే పోయి వచ్చాను చూసాను, పోయినట్లే పోయి వచ్చానని చెప్పి పైనుంచి చూరులోంచి కింది దిగుతాను. నవాళ్ళ కిందికి దిగంగానే వీడు తప్పించుకోలేక, సరే నాయన కూర్చో భోంచేయన్నట్ట. అతిథుల్ని భోజనం పెట్టడం అనేటువంటిది చాలా ముఖ్యం. దీన్ని తమిళంలో చెప్తారు స్వామీజీ, పూజ్య స్వామీజీ స్టోరీ, అడిక్కామల్ అడిచ్చేనే అన్నారు, అడామల్ అడిదేనే అని చెప్పి ఆవిడ అంటుంది, పోహామల్ వందేని, పోకుండా వచ్చానన్నట. ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీ, వెనకటి రోజుల్లో ఒక అతిథికి పెట్టి కానీ భోజనం చేసేవాడు కాదు, తిన్న తర్వాత కూడా కొంచెం ఉంచేవాడు ఇంట్లో. ఎందుకంటే ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు, పాపం ప్రయాణం చేస్తూ వస్తారు, వచ్చినప్పుడు వాడికి భోజనం పెట్టాలి అని. అందుకని కొంచెం ఉంచుతారు, గిన్నె మొత్తం కడిగేయకూడదు. అందుకని కాస్త ఉంచరా అని చెప్పి అనేవాళ్ళు వెనకటి రోజులు. ఇప్పుడు ఏమిట్రా అంటే ఎక్స్ట్రా కొంచెం కూడా ఉండకూడదు, వేస్ట్ కాకూడదు. ఇప్పుడు ఆచారం ఉపనిషత్తు ఏం చెప్తోంది, బహుకుర్వీత, అన్నం బాగా ఎట్లా సరే సంపాదించు, నువ్వు బాగా సంపాదించి మరింత వండి పెట్టు అన్నాడు. ఎప్పుడు ఏదో ఒక స్వీట్లో ఏవో ఒకటి కూరలో వెజిటబుల్స్ పండ్లు ఇంట్లో ఉండునే ఉండాలి ఎప్పుడు. ఎప్పుడు ఎవరు వస్తారో తెలియదు, వాడికి లేదని చెప్పకూడదు కదా. అందుకని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేటట్టుగా రెడీగా ఉండాలి. అందుకని అన్నం బహుకుర్వీత అంటే ఎక్కువగా తయారు చేయవలసింది. తద్వ్రతం పృథివీ వా అన్నం ఆకాశ అన్నాద, పృథివీ అంటే భూమి, భూమి ఆకాశము ఈ రెండు కూడా ఒకదానికొకటి ఆధారం. భూమికి ఆకాశం, ఆకాశానికి భూమి ఆధారం. ఇప్పుడు భూమి ఇక్కడ ఉన్నది అంటే ఆకాశం ఆధారం, ఆకాశం ఉన్నది అంటే భూమి ఆధారం, ఒకదానికొకటి ఆధారం, పరస్పరం ఒకదానికి ఒక ఆధారం. పృథివ్యాకాశం ప్రతిష్ఠిత అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి, ఆకాశం మీద పృథివీ, పృథివీ మీద ఆకాశం. తదేతదన్నమన్నే ప్రతిష్ఠితం అన్నారు. ఓ ఈ అన్నం మీద ఆ అన్నం మీద ఈ అన్నం అన్నారు. ఒకదాన్ని ఒకటి అనుభవిస్తూ ఆధారపడి ఉన్నాయి. ఇది ఎవరైతే తెలుసుకుంటాడో, ఈ రెండు కూడా ఒకదాని మీద ఒక ఆధారపడి ఉన్నాయని ఎవరైతే తెలుసుకుంటాడో. ఇప్పుడు ఆకాశం ఉందండి హాల్లో, మనం ఎక్కడ కూర్చున్నాం, భూమి మీద కూర్చున్నాం కనుక ఇప్పుడు భూమి మీద ఆకాశం ఉందా లేదా, మీరు ఆకాశంలో కూర్చోండి భూమి లేకుండా, భూమి మీద కూర్చోండి ఆకాశం లేకుండా కూర్చోగలరా. ఇప్పుడు మీరు ఇక్కడ ఉండడానికి రెండు ఆధారం ఏమిటది, ఆకాశం భూమి. ఇప్పుడు మీరు ఆకాశాన్ని భూమిని పూజించాలా లేదా, నేను కూర్చోడానికి ఆకాశం చోటు ఇచ్చింది, కింద కూర్చోవడానికి భూమి చోటిస్తున్నది. అర్థమైంది కదా? అందుకని భూమికి నమస్కారం చేస్తారు మన వాళ్ళు, చూసారా ఉదయాన్నే. ఇక్కడ నేను కూర్చోడానికి కారణమైనటువంటి ఆధారమైనటువంటి భూమి, ఈ భూమి మీద ఉన్నటువంటి ఆకాశంలో నాకు చోటునిచ్చినటువంటి ఆకాశం. మనకేం గుర్తుంటాయి ఇవన్నీ? ఇవి గుర్తుంటే పోట్లాడుకునే టైం ఎక్కడుంటుంది జనానికి? ఈర్ష అసూయలకి సో టైం ఎక్కడుంటుందండి? మంచి విషయాలు ఆలోచించేవాడికి చెడు విషయాలకి టైం ఉండదు. పోట్లాటలకి, పక్కవాడింట్లో ఏం జరుగుతుంది, ఆ పక్కవాడింట్లో ఏం జరుగుతుంది, మన చుట్టాలింట్లో ఏం జరుగుతుంది, వీటన్నిటి మీద మనకేముండే ఆలోచన ఉంటుంది? ఎప్పుడు ఇటువంటి సద్భావన ఉండేవాడికి ఇంకా ప్రాపంచిక విషయాలు, అనవసరమైన విషయాలు, విలువలేని విషయాల మీద చింతన ఉండదు. కనుక ఏం చేయాలి ఇప్పుడు మనం? ప్రాపంచిక విషయాలు ఆలోచించడం తగ్గించుకోవాలంటే ఇవి చదివితే అవి తగ్గుతాయి, ఇవి చదివితే అవి తగ్గుతాయి. చుట్టాలు వస్తారు ఈవేళ, ఈవేళ కూడా ఎందుకులే క్లాసుకి, వారం వారం వెళ్తావు కదా, ఈరోజు వద్దులే అని చెప్పి కూర్చోబెడతారు. చూసారా? కానీ ఈ విషయాలని తెలుసుకోవాలంటే ఇంట్లో కూర్చుంటే తెలుస్తుందా? తెలియదు. కనుక సద్భావనలు రావాలి అంటే శాస్త్రం చదవాలి. శాస్త్రం చదివినప్పుడు సద్భావనలు వస్తేనే మనకు ఆ జీవితం సక్రమమైన మార్గంలో ఉంటుంది ఎక్కువసేపు. లేకపోతే ప్రపంచంలో ఉన్నామంటే ఏం చేస్తుంది? మర్చిపోతాం ఇవన్నీ కూడా, జ్ఞాపకం ఉండవు. అన్నం బహుకుర్వీత ఆకాశం అన్నాదం పృథివీ, అన్నం ఆకాశం అన్నాద పృథివీ ఆకాశ ప్రతిష్ఠిత. ఇలా తెలుసుకున్న వాడికి మళ్ళీ అన్నవాన్ అన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్ బ్రహ్మ వర్చసేనా అన్నాడు. ఇలా చెప్పిన తర్వాత తర్వాత చెప్తున్నారు అన్నం దానం చేయాలి. తర్వాత పదవ అనువాకలను చెప్పబోయేది ఏమిటంటే, అన్నదానం ఉత్తమమైన దానం చేస్తే, సాత్వికమైన అన్నదానం చేస్తే పెట్టేటప్పుడు మంచిగా ఆనందంగా ప్రేమతో పెట్టాలి, అది ఉత్తమ అన్నదానం. అలా కాకుండా వచ్చారా కూర్చోండి పెడతాం, అది మధ్యమ దానం, మధ్యమ అన్నదానం. అట్లా వచ్చారా ఇప్పుడు ఏం లేవే అయిపోయినాయే, అయినా కాస్త వేస్ట్ చేయండి చూస్తాం అని అన్నారంటే అది అధమ దానం. ఉత్తమ దానం చేస్తే మనకు వచ్చే జన్మలో బాగా మనకు ఉత్తమంగా పెడతారు, మధ్యమంగా చేస్తే మనం ఎట్లాంటి సత్కారం చేస్తామో అలాంటి సత్కారమే మనకు వస్తుంది తర్వాత. అందుకని భోజనం వడ్డించేటప్పుడు ఎలా వడ్డించాలి, ఎలా చేయాలి అనేది వచ్చే వారం చెప్తాను. అది వింటే మనం ఎన్ని తప్పులు చేస్తున్నామో మనకు బాగా తెలుస్తుంది. మన శాస్త్రంలో ఎన్ని విలువలు చెప్పారు, ఒక వడ్డన చేసేటప్పుడు ఒక వ్యక్తి మనస్తత్వం ఎలా ఉండాలి, అది వచ్చే వారం చూస్తాం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.